నాన్న కథ చెప్పవా?
రయాన్ష్, ఈరోజు నేను నీకు కీలు గుర్రం అనే కథ స్టార్ట్ చేసుకుందాం. ఇది దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది రయాన్ష్, కీలు గుర్రం అనే స్టోరీ మీద. ఓకేనా? కథ ఏంటో విందామా? ఎస్, మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కీలు గుర్రం అనే కథ. కీలు గుర్రం అంటే ఏంటి అనేది కథలో విందాం. ఓకేనా? అనేక వందల సంవత్సరాల క్రితం పర్షియా దేశాన్ని సాబూర్ అనే ఒక చక్రవర్తి పరిపాలించేవాడు. ఆనాడు ప్రపంచంలో ఎక్కడా ఆయనను మించిన సార్వభౌముడు లేడు. అంటే చాలా గొప్ప చక్రవర్తి అన్నట్టు. దాన ధర్మాలు చేయటంలోనూ ప్రజలను సుఖపెట్టడంలోనూ కూడా ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన భవనంలోకి ఎటువంటి వారైనా కూడా స్వేచ్ఛగా వెళ్ళి తమకు కావలసిన కోరికలు కోరవచ్చు. చక్రవర్తి నోట ఎప్పుడు కూడా లేదు అన్న మాట వచ్చేది కాదు. సాబూర్ చక్రవర్తికి కమరల్ అక్మార్ అని ఒక కొడుకు, ముగ్గురు అందగత్తలైన కుమార్తెలు ఉండేవారు. ఆయన ఏటా రెండు ఉత్సవాలు జరిపేవాడు. ఒకటి వసంతకాలంలో జరిగేది, రెండవది శరత్కాలంలో జరిగేది. అంటే సమ్మర్ అండ్ వింటర్లో జరిగేది అన్నట్టు. ఈ ఉత్సవాలప్పుడు చక్రవర్తి బ్రహ్మాండమైనటువంటి విందులు, ఇంకా చాలా గొప్ప గొప్ప సమారాధనలు చేసేవాడు. సమారాధనలు అంటే ఒక మీటింగ్స్ అండ్ ఎగ్జిబిషన్స్ టైప్ అన్నట్టు. ఈ ఉత్సవాలకు ప్రపంచంలో అన్ని మూలల నుంచి కూడా జనం వచ్చి చక్రవర్తికి బహుమతులు ఇచ్చి ఆయన వల్ల సత్కారాలు కూడా పొందేవారు. ఈ రెండు ఉత్సవాలకు కొందరు ఖైదీలు విడుదలయ్యేవారు. ఉద్యోగులకు హోదాలు, జీతాలు కూడా పెరిగేవి. ఒక ఏడు వసంతోత్సవానికి ముగ్గురు సిద్ధులు వచ్చారు, సెయింట్స్. వారిలో ఒకడు హిందూ దేశం నుంచి వచ్చాడు, రెండవ వాడు రూమీ దేశం నుంచి వచ్చాడు, మూడవ వాడు పర్షియాలోనే ఉన్న ఒక దూర ప్రాంతం నుండి వచ్చాడు. అందరిలాగే ఈ సిద్ధులు కూడా రాజుగారికి మూడు వస్తువులు బహుమానంగా పట్టుకొచ్చారు. అయితే వీరు తెచ్చిన మూడు వస్తువులు చాలా అపూర్వమైనవి. హిందూ దేశం నుంచి వచ్చిన సిద్ధుడు రాజుగారికి ఒక బంగారు మనిషి విగ్రహం బహూకరించాడు. ఆ విగ్రహం చేతిలో ఒక బంగారు బాకా ఉన్నది. బాకా అంటే ఒక పొడుగు షార్ప్ ఉండేటువంటి, హెడ్జ్ ఉండేటువంటి ఒక ఆయుధం. రాజు ఆ విగ్రహాన్ని చూసి ముచ్చటపడి, ఇది చాలా అందంగా ఉన్నది, కానీ దీనివల్ల ఉపయోగం ఏమిటి అని అడిగాడు. మహాప్రభు, దీనిని మీ కోట ద్వారం వద్ద ఏర్పాటు చేయించండి. శత్రువులు ఎవరైనా కోట వైపు వచ్చినప్పుడు ఈ విగ్రహం వారిని దూరం నుంచే పసిగట్టి చేతిలో ఉన్న బాకాను నోటి వద్దకు ఎత్తి ఊదుతుంది. ఆ చప్పుడు విని శత్రువులు చెల్లాచెదురై పారిపోతారు. ఈ విగ్రహం తమ కోట ముందు ఉన్నంత కాలము తమకు శత్రు భయం అన్నది ఉండదు అన్నాడు హిందూ దేశపు సిద్ధుడు. ఓకే, బాకా అంటే షార్ప్ ఎడ్జ్ లాంటిది కాదు, కానీ అదేంటంటే ఒక ఫ్లూట్ లాగా అనుకోవచ్చు. తరువాత చక్రవర్తి రూమీ దేశపు సిద్ధుడు తెచ్చిన బహుమతి వైపు చూశాడు. ఒక విశాలమైన వెండి పలక మధ్యను ఒక బంగారు మొగనెమలి ఉన్నది. దాని చుట్టూ బంగారు ఆడనెమళ్ళు అమర్చబడి ఉన్నాయి. అది కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నది. దానివల్ల ఉపయోగం ఏమిటని చక్రవర్తి అడిగాడు. మహాప్రభు, ఈ ఆడనెమళ్ళు గుంటకొకటి వంతున రోజు పొడుగునా కూసి గంటలు తెలుపుతాయి, గంటకు చొప్పున. అంటే జస్ట్ లైక్ ఒక అలారం లాగా అన్నట్టు. ఈ ఆడనెమళ్ళు గంటకొకటి వంతున రోజు పొడుగునా కూసి గంటలు తెలుపుతాయి. ఈ మగనెమలి నెలకొక మారు నోరు తెరిచి చంద్రవంకను చూపుతుంది. ఇదే ఈ నెమళ్ళల్లో గల విశేషం అన్నాడు రూమీ దేశపు సిద్ధుడు. అప్పట్లో క్యాలెండర్స్, అలారమ్స్ లేవు కాబట్టి ఇది ఒక క్యాలెండర్ అండ్ ఒక అలారం లాగా వర్క్ అవుతుందని చెప్తాడు. చక్రవర్తి సంతోషించి మూడో బహుమానాన్ని కూడా తిలకించాడు. అది నల్ల కర్రతో చేసిన గుర్రం. దానిపైన బంగారు నగిషీలు, తాపటం చేసిన రత్నాలు ఉన్నాయి. దాని వీపున ఎక్కి కూర్చోవడానికి వీలుగా జీను, కాళ్ళు పెట్టుకోవడానికి రికాబులు కూడా ఉన్నాయి. అంటే ఒక గుర్రం మీద కూర్చుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఈ చెక్క గుర్రం మీద కూడా అలాగే ఉన్నాయి అన్నీ కూడా. చూడడానికి గుర్రం చాలా ముచ్చటగానే ఉన్నది, కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని చక్రవర్తి అడిగాడు. దానికి పర్షియా దేశపు సిద్ధుడు, మహాప్రభు, ఇది కీలు గుర్రం. ఎవరైనా సరే దీనిపై ఎక్కి ఆకాశ మార్గాన ఎక్కడ పడితే అక్కడికి అతి వేగంగా వెళ్ళవచ్చు. మామూలుగా గుర్రాలపై ఒక ఏడాదిలో వెళ్లే దూరం దీనిపైన ఒక్క రోజులోనే వెళ్ళవచ్చు అని జవాబిచ్చాడు. మీరు తెచ్చిన 3 బహుమానాలు అత్యద్భుతంగా ఉన్నాయి. వీటిని పరీక్షించితే గాని వీటి మహిమను నేను తెలుసుకోలేను అన్నాడు చక్రవర్తి సాబూర్. వెంటనే 3 వస్తువులను పరీక్షకు పెట్టారు. అవి పరీక్షలో నెగ్గాయి. బంగారు విగ్రహం కోటకేసి వచ్చే సైనికులను చూడగానే బాకా ఊది వారిని కంగారు పరిచింది. ఆడనెమళ్ళు గంట గంటకు కూతలు కూశాయి. పోతే కీలుగుర్రాన్ని తెచ్చిన సిద్ధుడే దానిపై ఎక్కి ఆకాశంలోకి ఎగిరి చాలాసేపు గుండ్రంగా తిరిగి చివరకు చక్రవర్తి ముందుకు వాలాడు. ఈ వింతలు చూసి చక్రవర్తి పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఆయన 3 సిద్ధులను పిలిచి, మీరు నాకు వెళ్ళలేని వస్తువులు తెచ్చి బహుమానంగా ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా మీరు కోరిన కోరికలు తీర్చడం నా విధి. కనుక నా వల్ల మీకు ఏమి కావాలో చెప్పండి. సంకోచించకుండా మీ కోరికలు ఏమైనా సరే నెరవేరుస్తాను అన్నాడు. వారు 3 కూడా రాజకుమార్తెలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. చక్రవర్తి ఆలోచించక వెంటనే కాజీని పిలిపించి నిండు సభలో వివాహ పత్రాలు రాయించారు. చక్రవర్తి తన పెద్ద కూతుర్ని హిందూ దేశపు సిద్ధుడికి, 2వ కుమార్తెను రూమీ దేశపు సిద్ధుడికి, 3వ కుమార్తెను పర్షియా దేశపు సిద్ధుడికి ఇచ్చి త్వరలోనే పెళ్లి చేసేటట్టుగా ఏర్పాటైంది. ఈ వివాహ పత్రాలు తయారు కావటం అంతా కూడా రాజకుమార్తెలు పరదా వెనుక నుంచి చూస్తూనే ఉన్నారు. వారు 3 చిన్నది తన అక్కల కన్నా కూడా ఎంతో గొప్ప అందగత్తె. ఆమె తనకు కాబోయే భర్తను చూడగానే దడుచుకున్నది. ఎందుచేతనంటే ఆమెకు భర్త కానున్న పర్షియా దేశపు సిద్ధుడు చాలా ముసలివాడు. శరీరమంతా కూడా ముడతలు పడి కళ్ళ గుంటలు పడి చూడడానికే వికారంగా ఉన్నాడు. అలాంటి ముసలి తొక్కు తనకు, అంటే ముసలివాడు తనకు భర్త కాబోతున్నాడని తెలియగానే ఆమె బాగా ఏడ్చింది. ఇక శోకావేశంతో ఆమె తన దుస్తులు చించుకున్నది. గోళ్లతో ముఖమంతా రక్కుకున్నది. జుట్టు చిందరవందర చేసుకొని శోకదేవతలాగా తయారైంది. ఏడుపుగొట్టు దేవతలాగా తయారైపోయిందన్నట్టు. ఆమె అందగత్తె కానీ అంత ఆమెనామే గాయపరుచుకున్నది. ఇది జరిగిన సమయంలో రాజకుమారుడు అక్మార్ వేటకు వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి వస్తూనే తన చిట్టి చెల్లెల స్థితి గమనించాడు. అతను వెంటనే ఆమెను సమీపించి, ఎందుకేడుస్తున్నావు చెల్లి, నీకేం కష్టం వచ్చిందమ్మా, దాచకుండా నాతో నిజం చెప్పు అన్నాడు. రాజకుమార్తె మరింత గట్టిగా ఏడుస్తూ, నేనేమీ దాచనన్నా, నేను అసలు ఈ ఇంట్లో ఉండను, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తింటాను. నాన్న నాకు ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు నాకు ఇక అల్లానే తప్ప మేరే ఎవరు దిక్కులేదు అన్నది. నాన్న నీకు చేస్తున్న ద్రోహం ఏమిటో చెప్పు, నిష్కారణంగా నీ మనసును క్షోభ పెట్టకు అన్నాడు అక్మార్. అన్నా ఏం చెప్పను, నాన్న నన్ను ఒక భయంకరమైన ముసలోడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. ఆ ముసలోడు చూస్తే ఎవరో మాయల ముచ్చులాగా ఉన్నాడు. వాడొక కీలుగుర్రాన్ని తెచ్చి నాన్నకు బహుమానమిచ్చి ఆయనను బుట్టలో వేసుకున్నాడు. నేను మాత్రం ప్రాణమైనా తీసుకుంటాను కానీ ఆ ముసలివాడిని పెళ్లి చేసుకోను అన్నది రాజకుమార్తె. కమరల్ అక్మార్ చెల్లెల్ని అనేక విధాల బుజ్జగించి సముదాయించి తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న ఎవడో మాయల మారి వాడు తెచ్చి నీకేదో బహుమానం ఇచ్చాడట కదా, ఆ భాగ్యానికే నువ్వు మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావా? ఈ విధంగా అమ్మాయి గొంతు కొయ్యటం భావ్యమేనా? అలా ఎన్నిటికీ కూడా జరగకూడదు అని కోపంగా అన్నాడు. చక్రవర్తి సమీపంలోనే ఉండి ఈ మాటలు వింటున్న సిద్ధుడికి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఇంతలోనే చక్రవర్తి, నాయన ఈ సిద్ధుడు తెచ్చిన కీలుగుర్రాన్ని స్వయంగా చూసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు అంటూ తన కొడుకును బయట ప్రాంగణంలోకి తీసుకెళ్లాడు. రాజసేవకులు కీలుగుర్రాన్ని తెచ్చి రాజకుమారుడు ముందు పెట్టారు. దాని అందం చూడగానే అక్మార్ ముఖం విప్పారింది. అతను గుర్రపు స్వారీలో నిపుణుడు కావడం చేత చెంగున కీలుగుర్రంపై ఎక్కి కూర్చున్నాడు. అతను మామూలుగా గుర్రాన్ని అదిలించినట్టే కీలుగుర్రాన్ని డొక్కలో మడమలతో గట్టిగా కొట్టాడు. కానీ కీలుగుర్రం ఏమాత్రం కదలలేదు. చక్రవర్తి సిద్ధుడి వైపు తిరిగి, గుర్రం కదలడం లేదు, అది కదిలే ఉపాయం మా వాడికి చెప్పండి అన్నాడు. సిద్ధుడు రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి, గుర్రం మెడలో కుడి పక్కన బంగారు మీట కనిపిస్తుంది కదా, దాని పక్కకు తిప్పితే గుర్రం పైకి లేస్తుంది అన్నాడు. రాజకుమారుడు మీట తిప్పాడు. మరుక్షణం గుర్రం శరవేగంతో ఆకాశంలోకి సూటిగా లేచి కొద్ది క్షణాల్లోనే కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. తన కొడుకు తిరిగి రావడం కోసం చక్రవర్తి చాలాసేపు ఎదురు చూశాడు. ఎన్ని గంటలు గడిచినా కూడా తన కొడుకు రాలేదు. ఇక చక్రవర్తి బాగా ఆందోళన చెందాడు. ఆయన సిద్ధుడితో, స్వామి, మా వాడు తిరిగి రావడానికి మనం ఏం చెయ్యాలి అని అడిగాడు. తనకు కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యకూడదన్నప్పటి నుంచి ఈ సిద్ధుడికి రాజకుమారుడి పైన చాలా కోపంగా ఉంది. అందుచేతనే ఆయన అతడికి గుర్రాన్ని తిరిగి భూమిపైన దింపే కిటుకు చెప్పలేదు. రాజా, మనం చేయగలిగింది ఏమీ లేదు. నీ కుమారుడు తిరిగి వచ్చే మాట కల్లా. ఎందుచేతనంటే గుర్రాన్ని దింపే కిటుకు నేను చెప్పేలోగా మీ వాడు మీట నొక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అతను అంత తొందరపడడం అతని తప్పే అన్నాడు సిద్ధుడు. ఈ మాటలు వినగానే చక్రవర్తికి సిద్ధుడిపైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆ కోపంలో ఆయన తన భటనను పిలిచి ఈ దుర్మార్గుని చావగొట్టి కారాగృహంలోకి తోసేయండి అని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేశారు. ఆ తర్వాత చక్రవర్తి దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. ఆయన శోకం గమనించి రాజ ఉద్యోగులు ఉత్సవాలు నిలుపు చేసి దివానం తలుపులు మూయించి రాజకుమారుడు కమరల్ అక్మర్ పోయినందుకు సంతాప ప్రకటన చేశారు. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు, మరి ఏం జరిగింది, తిరిగి వచ్చిండా లేదా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.